బాపట్ల జిల్లా పిట్నవారిపాలెం మండలం పిట్టివారిపాలెం గ్రామం చెందినటువంటి మాదొక వ్యవసాయం సంబంధించినటువంటి రైతు కూలీని రైతును కూడా మేము గత 4 సంవత్సరాలుగా శ్రీవారి సాగు పద్ధతిని పాటిస్తున్నాం. శ్రీవారి సాగు పద్ధతిలో తక్కువ ఖర్చుతోనూ మరియు ఎక్కువ నీటితో అధిక దిగుబడులను కూడా పొందవచ్చు. ఈ శ్రీవారి సాగు పద్ధతిని గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటిది. అది 1980 దశకంలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కానీ మనకు వచ్చేటప్పటికి 2013 ఆ టైంలో ఈ యొక్క శ్రీవారి సాగుని మేము తీసుకురావడం జరిగింది. ఇది ఎక్కువగా ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ శ్రీవారి సాగు అనేది బాగా పండుతుంది. అందుమూలంగా భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది రైతులు ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. సాధారణ పద్ధతిలో ఎకరానికి 20 కిలోల విత్తనం అవసరమైతే శ్రీ పద్ధతిలో 2 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ పద్ధతిలో రసాయనిక ఎరువులు మరియు పురుగు మందుల ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. శ్రీ పద్ధతి వరి పైరు సహజంగా పెరగటానికి దోహదం పడుతుంది, కాబట్టి వరి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. వేర్లు విస్తారంగా వ్యాప్తి చెంది లోతుకు చొచ్చుపోయి భూమి లోపల పొరల నుండి పోషక పదార్థాలను తీసుకోగలుగుతుంది. రసాయన సాగు పద్ధతిలో 3 దుబ్బులను కలిగి పీకడానికి కూడా 28 కిలోల బలం కావాల్సినటువంటి వస్తే ఈ శ్రీ పద్ధతిలో సాగు చేసిన ఒక వరి దుబ్బు పీకడానికి 53 కిలోల బలం అవసరమవుతుంది. వరి బాగా పెరిగి ఎక్కువ దిగుబడులు అవ్వాలంటే పొలంలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండాలని రైతులు కూడా భావిస్తారు. కానీ వరి నీటిలో బ్రతకగలదు, కానీ నీటి మొక్క కాదు. పొలంలో నీరు నిల్వ ఉన్నప్పుడు వరి వ్రేలల్లో గాలి సంచులు తయారు చేయడానికి చాలా శక్తిని వినియోగిస్తుంది. అంటే ధాన్యం తయారు చేయడానికి ఉపయోగపడాల్సినటువంటి శక్తి కానీ గాలి సంచులు తయారు చేసిన తర్వాత బ్రతడానికి వాడుకుంటుంది. అంతేకాకుండా వరిలో పూత దశకు వచ్చేటప్పటికి 60 నుండి 70% వేర్ల కోసలు కృషించి పోషకాలను తీసుకోలేనటువంటి స్థితిలో కూడా ఉంటాయి. కానీ ఈ శ్రీ పద్ధతిలో వరి పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కాబట్టి ఈ పద్ధతిలో వరి సాగుకు సాధారణంగా వరి పండించడానికి అవసరమయ్యే నీటిలో 1/3 వంతు నీరు మాత్రమే సరిపోతుంది. ఎక్కువగా ఈ శ్రీ వరి సాగు పద్ధతిని ఎక్కువగా గత 5 సంవత్సరాలుగా మేము పండిస్తున్నాము. ప్రతి సంవత్సరం 2 ఎకరాల శ్రీ వరి పద్ధతి వరి నాటు వేసిన తర్వాత ఆ పంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపటగా 2వ పంటగా కూడా దాళవా కూడా మేము చేస్తున్నాను. ఈ శ్రీ వరి సాగు పద్ధతి ఎక్కువగా ఆరుదల ఉన్నటువంటి భూములు, ఏటవాలు ఉన్నటువంటి భూములు ఎక్కువగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనం నీళ్లు ఎక్కువగా త్వరగా డ్రై అయిపోతుంది అనమాట ఆ నేలలో అయితే. అంటే ఒక రకం చెప్పాలంటే మెట్ట భూములు లాంటివి, అంటే ఒకసారి నీళ్లు పెడితే అవి 2-3 రోజుల్లో పూర్తిగా ఇంకిపోతాయి అనమాట భూములని. అలా ఇంకటం వల్ల ఏంటంటే ఈ యొక్క వరికి ఏర్లకు బాగా నీరు పుష్కలంగా సమకూలంగా అందుతుంది. దాంతోపాటు గాలి వెలుతురు చాలా పుష్కలంగా ఎప్పటికెప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆక్సిజన్ రూపంలో మొక్కలకు అందుతుంది అనమాట. దీనివల్ల ఎలాంటి క్రిమి కీటకాలు కూడా చెరచేరకుండా ఉంటుంది. ఈ వ్యవసాయం చేసేటప్పుడు తప్పనిసరిగా మనం ప్రధానంగా పొలాన్ని బాగా శుభ్రంగా తయారు చేసుకోవాలి. అలా మామూలుగానే సాధారణంగా వ్యవసాయ పొలాన్ని ఎలా ప్రిపేర్ రెడీ చేసుకుంటాము, అలాగే దీన్ని కూడా ప్రత్యేకంగా చేసేది ఏముండదు, అలాగే చేసుకుంటాం. దీన్ని కూడా లేత నారు నాటడం, 8 నుంచి 12 రోజుల వయసు గల 2 ఆకులను నారును మాత్రమే నాటుకుంటే బాగుంటుంది. దానివల్ల అధిక సంఖ్యలో పిలకలు బాగా వేస్తాయి, వేర్లు బాగా వ్యాప్తి చెందుతాయి. నాటేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నారుమడి నుండి మొక్కను జాగ్రత్తగా వేరు బురద గింజలతో సహా తీసి పొలంలో పైపైనే నొక్కి పెట్టాలి. లోతుగా నాటకూడదు. దీనివల్ల పీకేటప్పుడు సహజంగా ఉండే తీవ్రమైన ఒత్తిడికి మొక్క గురి కాకుండా బ్రతికి త్వరగా పెరిగి అధిక సంఖ్యలో పిలకలు వేస్తుంది. మామూలుగా అయితే నారుమడులకి మనం చాలా బలంగా పీకుతాము, దానికి ఏంటంటే ఏమీ కాదు. కానీ ఈ శ్రీవారి నారు మాత్రం చాలా మెత్తగా శుతిమెత్తనగా ఉంటుంది కనుక అది పై పైనే నాటుకోవాలి. మామూలు నాలుగు వరకైతే దానికి ఒక అంగుళం నుంచి రెండు అంగుళాల వరకు లోతులో మనం ఉంచుతాం. కానీ శ్రీవారి నాటుకు మాత్రం అలా కాకుండా పై పైనే నొక్కి అట్లా వదిలేసేసుకుంటే అవి జాగ్రత్తగా మళ్ళీ వెంపటగానే బతికి పిలకలు వస్తుంది అనమాట. త్వరగా పెరిగి అధిక సంఖ్యలో బాగా పిలకలను లభిస్తాయన్నమాట. దాంతోపాటు దూరం దూరంగా కూడా నాటుకోవచ్చు. మామూలుగా వరిక అయితే నాలుగు అంగుళాల నుంచి ఆరు అంగుళాల మధ్యలో వరి నాట్లు సాగిస్తాం. కానీ ఈ శ్రీవరి నాటకం నాటుకి మొక్కకు మొక్కకు చాలుకు చాలుకు మధ్య కనీసం 20 సెంటీమీటర్ల నుండి 25 సెంటీమీటర్ల వరకు దూరం ఉండేటట్లు నాటుకోవాలి. భూసారం ఎక్కువగా ఉండే భూముల్లో అయితే ఇంకా ఎడంగా ఉండేలాగా నాటుకున్నా కూడా బాగుంటుంది. కలుపు నివారణ, పొలంలో నీరు నిలవకుండా చూస్తాం కాబట్టి కలుపు సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. కలుపు నివారణకు కావలసినటువంటి కొన్ని మనకు దొరికేటువంటి మార్కెట్లో కొన్ని కలుపు సమయం నివారణకు మందులు ఉంటాయి, వాటిని వాడుకోవచ్చు. అలాగే నాటినటువంటి 10 రోజుల నుంచి 10 రోజులకు ఒకసారి, ఆ తర్వాత 10 రోజులకు వ్యవధిలో మరో 3 సార్లు నేలను కదిలిస్తే కలుపు మొక్కలు నేలలో కలిసిపోతాయి. ఇలాగా మనం సహజంగా చేసుకోవచ్చు, లేదంటే కృత్రిమ ఎరువుల ద్వారా కూడా ఫెర్టిలైజర్స్ వాడుకొట్టు కూడా ఈ యొక్క కలుపు నివారణ అనేది చాలా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా కలిగిపెట్టడం వలన ప్రతిసారి సుమారు హెక్టార్కు 1 టన్ను పచ్చిరొట్ట భూమిలోకి చేరుతుంది. రోటరీ కాలో వీడర్ వాడకం కూడా వలన మనకు బాగా ఆక్సిజన్ అందుతుంది. దాంతో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది నత్రజనిని స్థిరీకరిస్తాయి. 2 సార్లు కంటే ఎక్కువ రోటరీ కానో వీడర్తో పనిచేసినప్పుడు ఒక్కొక్కసారికి హెక్టార్కు 2 టన్నుల నుంచి అధిక దిగుబడి కూడా వస్తుంది. రైతులకు అనుభవం ప్రకారం ఈ యొక్క అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. నీటి యాజమాన్యం కూడా చాలా జాగ్రత్తలు చేపట్టాల్సినటువంటి ఉంటుంది. పొలం తడితడిగా ఉండేలాగా గాలి నీరు నిలవకూడదు. నీరు ఎక్కువైతే బయటకు పోవటానికి వీలుగా ప్రతి 2 మీటర్లకు ఒక కాలువ ఏర్పాటు చేసుకోవాలి. మధ్య మధ్యలో పొలం ఆరితే నీరు పెడుతుండాలి, కానీ నీరు ఎక్కువగా పెట్టి మాత్రం నిలవ ఉండేలా చూసుకోకూడదు. దాంతో వేర్లు ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి. సేంద్రియ ఎరువులను కూడా బాగా వాడి భూసారం కూడా పెంచుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయన ఎరువులు కూడా పైరుకు తొలి దశలోనే వాడవచ్చు, కానీ సేంద్రియ ఎరువులు అధికంగా వాడి రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి. శ్రీ పద్ధతిలో అయితే 8 నుంచి 12 కిలోల నారు నాటడంతో వేర్లు బాగా అభివృద్ధి చెంది బలంగా ఉండి 30 నుండి 50 పిలకల వరకు వేస్తుంది. శ్రీ సాగులో 6 యాజమాన్య పద్ధతులను తూచా తప్పకుండా పాటిస్తే ఒక్కొక్క మొక్కకు 50 నుండి 100 కిలోలకు పైగా బలమైన పిలకలు పచ్చి అన్ని కూడా ఒకేసారి పట్టదశకు చేరే పెద్ద పెద్ద కంకులు కూడా వేస్తాయి. కంకులలో గింజల శాతం కూడా 300 నుంచి 400 వరకు కూడా బాగా పాలు పోసుకొని దృఢంగా ఉంటాయి. ఈ శ్రీ పద్ధతి భూమిలో సూక్ష్మజీవులను బాగా వృద్ధి చేస్తుంది. కనుక ఈ సూక్ష్మజీవులను సహజంగానే పైరుకు కావాల్సినటువంటి పోషక పదార్థాలను అందజేయాలి. కాబట్టి ఈ పద్ధతి భూసారాన్ని పెంచుతూ సుస్థిరత దిగుబడులను కూడా పెంచుకోవచ్చు. ఈ శ్రీ నారుమడిని యాజమాన్యంగా ఈ శ్రీ పద్ధతిలో గనక నారుమడిని 8 నుంచి 12 రోజుల దశలో నాటాలి కాబట్టి నారు పెంచడంలో మెలకువలను కూడా పాటించాలి. 2 కిలోల విత్తనాన్ని 1 సెంటు భూమిలో చల్లి నారు పెంచితే ఎకరానికి సరిపోతుంది. భూమిని వెత్తగా దున్ని దమ్ము చేసిన విత్తుగా తయారు చేసి చుట్టూ కాలంలో తీసుకోవాలి. తడిమట్టి జారిపోకుండా నారు నుండి చుట్టూ చెక్కతో కానీ బొంగులతో కానీ ఊత ఏర్పాటు చేసుకుని నారుమడి తయారు చేసుకుని తర్వాత చివికిన మెత్తటి పశువులను ఎరువులను ఒక పొలం వరలాగా చల్లి దాని మీద 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండి కట్టిన మొలకెత్తిన విత్తనాన్ని పలుచుగా చల్లాలి. విత్తనాలపై మరో పొర పశువులు ఎరువు చల్లి గడ్డితో కప్పాలి. మొలక వచ్చిన వెంటనే గడ్డిని తీసివేసేసి రోజు నీరు చల్లుతూ ఉండి 8 రోజులు వరి నారు 2 నుంచి 3 ఆకులు దృఢంగా పెరుగుతుంది. నారుమడి నుండి నారు పీకకుండా మట్టితో సహా పొలంలోనే తీసుకువెళ్లి గింజ బురదతో సహా 25x25 సెంటీమీటర్ల ఎడంగా మందంగా మార్కర్ పరికరంతో సహాయంతో గీతలు గీసుకొని గీతలు కలిపే ప్రాంతంలో కూడా ఒక్కొక్క మొక్కను పైపైన నాటుకోవాలి. అలా నాటుకుంటే ఎక్కువ పిలకలతో అధిక దిగుబడిని రావడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా పొలం తయారు చేసుకునేటువంటి విధానం సాధారణ పద్ధతిలో వరి నాటేటప్పుడు భూమిని తయారు చేసుకున్నట్లుగానే శ్రీ పద్ధతిలో కూడా వరి నాటడానికి కూడా తయారు చేసుకోవాలి. అయితే ఈ పద్ధతిలో పొలం తడిగా ఉండాలి కానీ నీరు మాత్రం నిలవకుండా ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి నీరు ఎక్కువైన వెంటనే పోవడానికి ఏర్పాటు చేసుకోవాలి. మరి పొలాన్ని బాగా చదును చేసి దమ్ము చేసి చదును చేసిన పొలంలో చేతితో లాగేలాగా రోలర్ మార్కర్తో మనం 10x10 లేదా 15x15 సెంటీమీటర్ల దూరంలో నిలువుగా మరియు అడ్డంగా గీతలు గీయాలి. 4 గీతలు కలిసిన చోట ఒక వరిన్న మొక్కను పైపైన గుచ్చగలగాలి. ఏమాత్రం నీరు నిలువ ఉన్నా బయటకు పోవటానికి వీలుగా ప్రతి 2 మీటర్లకు ఒక కాలువ ఏర్పాటు చేసుకుంటే ఈ శ్రీ వరి సాగు మరిన్ సాగు చాలా అద్భుతంగాను మనకు లాభదాయకంగాను ఉంటుంది. ఈ శ్రీ వరి సాగులో యాజమాన్యం బాగా పాటించవలసినటువంటి విధానాలు నీరు ఇంకనటువంటి నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు మరియు డెల్టా నేలలు ఈ వరి సాగుకు అనుకూలంగా ఉంటుంది. సకాలంలో బాగా దమ్ము చేసి నేలను చదును చేసి పంట నాటుకున్నట్లయితే భూమిలో వృధాగా ఇంకే నీరు కొంతవరకు అరికట్టుకోవచ్చు. అలానే వరి పంటకు మడి నుండి మడికి నీరు పారించుకోకుండా ప్రతి మడికి పంట కాలువలు ఏర్పాటు చేసుకున్నట్లయితే కొంత నీటి వృధాను అరికట్టుకోవచ్చు. అప్పుడప్పుడు వరి పొలం గట్లను పరిశీలించి ఎలుకలు బొరియలు ఉన్నట్లయితే వాటిని వెంటనే బురద మట్టితో పూడ్చిన వృధాగా పోయే నీరును కూడా అరికట్టడమే కాకుండా వరి పంటలో నీటి వినియోగం శాతం కూడా పెంచుకునేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఈ పంటకాలంలో సాగునీరు బాగా అందుబాటులో ఉన్నప్పుడు పంటకు వివిధ దశల్లో ఎంతవరకు నీరు అవసరమో అంతవరకే ఇచ్చి సాగునీటి వృధాను అరికట్టాల్సినటువంటి జాగ్రత్తలు ఆ రైతులు చూసుకోవాలి. అలాగే పంటకాలంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నట్లయితే నీటి వినియోగ సామర్థ్యం పెంచడానికి నూతన వరి సాగు పద్ధతులైనటువంటి 6 తడి వరి సాగు, ఎరోబిక్ వరి, శ్రీవరి యంత్రం ద్వారా శ్రీవరి సాగుతో పాటు సాంప్రదాయకమైనటువంటి వరి సాగులో కూడా రొటేషనల్గా వారబంది నీటిని యాజమాన్యం చేపట్టినట్లయితే తక్కువ నీటి ఖర్చుతో వరి పంటను బాగా పండించుకోవడంతో పాటు మరికొంత భూమిని సాగులో తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. 2వ పంటగా కూడా మేము ఈ శ్రీవరి సాగు అయిన వెంటనే రబీ సీజన్లో వరి కూడా 2వ పంటగా పండిస్తానికి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క దాళవ సీజన్లో ఎక్కువగా మనం జనవరి మాసంలో ఈ దాళవ సాగు వరి సాగు పొలం తయారు చేసుకుంటాం. నాట్లు వేసే ముందు పిలకలు పెట్టే దశ వరకు కూడా ఉంటుంది. ఇందులోనే దీని యొక్క ప్రధాన అంశం ఏంటంటే ఈ దాళవకు రెడీ చేస్తున్న పొలము మనం ఖరీఫ్లో వేసినటువంటి వరిని మెత్తగా పొలం దున్నుకుని కొంతవరకు భూమిని మెత్తగా ఉండేలాగా తయారు చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ భూసారం టెస్ట్ తయారు చేసుకున్నాం కనుక ఆ భూసార టెస్టుల ద్వారా వచ్చినటువంటి తెలిసినటువంటి మనకి ఎంతవరకు పొటాషియం, నత్రజని, భాస్వరం వాడాలో అంతవరకు మనం తెలిసిన పద్ధతి ప్రకారమే మనం ఈ పంట కూడా ఉపయోగించుకుంటాం. ముందుగా ఈ యొక్క వరి సాగుని భూమిని మెత్తగా ట్రాక్టర్తో దున్నుకున్న తర్వాత దానికి కావలసినటువంటి దాంతోపాటు పొటాషియం, నత్రజని సమపాల్లో వేసుకుని పొలంలో బాగా మాగేలాగా 2-3 రోజుల పాటు కలిగి దున్నుకుంటాం. దీంతోపాటు ఏంటంటే ఖరీఫ్లో వేసుకున్నటువంటి వరి పెట్టుబడి అంతా కూడా భూమిలో అలానే ఉండి 2వ పంటకు దాల్వాకి చాలా వరకు ఒక పర్సంటేజ్ ఒకసారి వేయాల్సినటువంటి పిండి మనకి బాగా కలిసి వస్తుంది. పొలాన్ని నాటుటకు 15 రోజులు ముందుగా ఒకసారి దమ్ము చేసుకోవాలి. తర్వాత చివరిగా 2 రోజుల నాటులు నాటుతామనుక టైంలో 2వసారి దమ్ము చేసుకొని బాగా మెరకలు పల్లాలు లేకుండా సమానంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సుమారు 25 రోజులు నారును కూడా ఉపయోగించుకోవచ్చు. నాట్లు పైపైనే నాటడం వల్ల పిలకలు బాగా పెట్టి దిగుబడి కూడా బాగా పెరుగుతుంది. కుదురుకు కుదురుకు మధ్య 2 లేదా 3 అంగుళాల వెడల్పు ఉండేలాగా నాటుకుని నాటాలి. పొలంలో మొక్కల యొక్క సాంద్రత చదరపు కిలోమీటర్కు 33 నుంచి 44 రేట్లు ఉండేటట్లు గమనించుకుంటూ చూసుకోవాలి. ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల దారులు విడిచి నాటడం వల్ల పైరుకు బాగా గాలి మరియు వెలుతురు సమపాలలో ప్రసరించి చీడపీడల నుండి తగ్గించి పైరుకు ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తుంది. భూసార పరీక్ష సంరక్షణ నుంచి ఎరువులు వాడకం నిర్ధారించుకుంటాం కాబట్టి సిఫార్సు చేసినటువంటి సిఫార్సు మేరకే ఆ మొత్తంలో భాస్వరం గారి పొటాషు మరియు 3వ వంతుగా కూడా నత్రజని ఎరువులను చివరి దమ్ములో వేసుకొని బాగా నాటుకొని సదును చేసుకుంటాం. దాల్వా వడ్లు ఎక్కువగా మనకి జింకు లోపం నివారణ అనేది బాగా కనిపిస్తుంది. ఈ జింకు ధాతువు లోపం ఎక్కువగా వస్తుంది కాబట్టి చివరి దమ్ములో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ అనేది వేసుకుంటే బాగా జింకు లోపం నివారణ అనేది కనిపించకుండా పోతుంది. కలుపు నివారణకు కూడా మనకి రకరకాలైనటువంటి పెస్టిసైడ్స్ని ఉపయోగిస్తున్నాం. అందులోని ఎక్కువగా 1 నుండి 1.5 మిల్లీమీటర్ల ఆక్సాడయాటిల్ 35 గ్రాములు లేదా ప్రిట్లాక్లోర్ 50% ఈసి 500 మిల్లీలీటర్లు వాడినట్టయితే ఒకదాన్ని ఎకరానికి 20 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుంచి 5 రోజులు పలుసుగా నీరు ఉంచి పొలంలో సమానంగా వెదజల్లుకోవాలి. నాటే సమయంలో నారుకట్టలు చివరలు తెంపి నాటడం వల్ల కాండం తెలిచే పురుగును గుడ్లను కూడా నివారించుకోవచ్చు. పురుగు యొక్క పిల్ల పురుగు దశలను నాశనం చేసుకోవడానికి ఇది ఒక రకమైనటువంటి మార్గం. సుడిదామ కూడా నియంత్రించడానికి ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల బాటలు పాయలుగా తీసుకుని నాటుకుంటే వల్ల ఏంటంటే పొలంలో ఉన్నటువంటి పైరు అంతటి కూడా గాలితో పాటు వెలుతురు సమపాలలో ఉంటుంది. దీనివల్ల కొన్ని క్రిమిసమానమైనటువంటి పురుగులు చేరకుండా వెదజల్లుకోవచ్చు. ఉల్లికోడ కూడా ఇందులో నివారణకు ప్రధాన పొలంలో కార్బోప్యూరన్ 10 కిలోలు లేదా 4-5 కిలోల గుళికలను 15 రోజులు నాటినటువంటి 15 రోజుల లోపు వేసుకుంటే తర్వాత 15 రోజులు అవసరమైతే క్లోరోఫైరస్ 2.5 మిల్లీమీటర్ లీటర్ని కలిపి పిచికారి చేసుకుంటే అధిక దిగుబడి రావడానికి అనుకూలంగా ఉంటుంది. నాటినటువంటి ముందు ప్రధానంగా పొలం చుట్టూ ఉన్న గట్లపై పెరిగినటువంటి గడ్డి లేదా కలుపు పూర్తిగా తొలగించి వాటిపై ఆవాసం ఉండేలాగా శిలీంధ్రాలను తొలగించుకోవచ్చు. నాటిన తర్వాత పంటపై అగ్గి తెగులు మరియు లక్షణాలు కనిపిస్తే ట్రైక్లోజన్ 20% మందును కూడా 6 గ్రాములు లేదా 40% మందును కూడా వాడి పిచికారి చేసుకుంటే అధిక దిగుబడి రావడానికి ఉంటుంది. పైరు మీద ఎలాంటి క్రిమి కీటకాలు వాలకుండా పంటను మనకు కాపాడుకోవచ్చు. పొలంలో మురుగునీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా చూసుకుంటే దానివల్ల పైరు ఎప్పుడు కూడా ఎలాంటి క్రిమిసంహారక దోమ పోటు లేకుండా నీట్గా ఉంటుందన్నారు. కుళ్ళు తెగులు అనేది వ్యాపించకుండా నివారించుకోవచ్చు. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మనం ఎక్కువగా మనం అనుభవించే పంట భూములు మనవి కావు. మనం వేరే రైతుల నుంచి పొలాలను కౌలుగా తీసుకుని సాగు చేసుకుంటాం కనుక ఎప్పుడు కౌలు తీసుకుని సాగు చేస్తుంటూ వాటిని విపరీతమైనటువంటి ఫర్టిలైజేషన్ ఉపయోగించుకుంటం వల్ల భూమిలో ఉండాల్సినటువంటి కొన్ని విలువైనటువంటి క్రిమి కీటకాలు చాలా వరకు నశించిపోతున్నాయి. దానివల్ల ఏంటంటే ఎక్కువగా రసాయన ఎరువులతో పాటు ఈ ఫర్టిలైజర్స్ వాడే విధానం కూడా ఈ పెట్టుబడి ఎక్కువ అవుతుంది కనుక ఈ ఒక్కసారి మనం కనుక దీన్ని ఆలోచించుకుని భూసార సాయిల్ టెస్ట్ అనేది చేయించుకుంటే మన భూమిలో ఎంతవరకు భాస్వరం ఉంది, నత్రజని ఎంత శాతం ఉందనేది, అలాగే పొటాష్ సల్ఫేట్ ఎంతవరకు ఉన్నది, ఏ మాత్రలో ఉన్నదని కూడా తెలుసుకోగలుగుతాము. దీన్ని అనుసరించి మనకు వ్యవసాయం కనుక చేసుకోగలిగితే భూమిలో ఉన్నటువంటి సారాంశము మళ్ళీ తిరిగి పొందగలుగుతాం. ఎందుకంటే ఈ సారాంశం, భూమిలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం పూర్తిగా ఈ పర్టిలైజర్స్తో వాడటం వల్ల చాలా వరకు దెబ్బతినటం వల్ల ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఏంటంటే రైతులందరూ కూడా వ్యవసాయం చేసి లాభదాయకంగా లేదని చెప్పి వ్యవసాయాన్ని మనం అసహించుకోవటం జరుగుతుంది. కానీ వ్యవసాయమే చేసుకోకపోతే రాను రాను ముందు ముందు తరాలు కూడా మనం వ్యవసాయంలో కొన్ని ఇబ్బందులు గురి చేయడం వల్ల వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. కాబట్టి వచ్చేటువంటి నూతన శకానికి కూడా రైతులకి వ్యవసాయం చేస్తే లాభసాటిగా ఉంటుందని మనం ఎక్కువ భరోసా కల్పించినట్టయితే అందరూ కూడా ఇప్పుడు ఎక్కువ మంది అందరూ కూడా విద్యావంతులు కనుక ఇప్పుడు విద్యావంతులు కూడా వ్యవసాయం వైపు చూసి వ్యవసాయం చేయడానికి లాభదాయకంగా ఉంటుందని వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్గా ఆసక్తితో చేయటం మొదలు పెడుతున్నారు. కానీ వాళ్ళతో పాటు ఈ యొక్క కంపల్సరిగా ఈ భూసార టెస్ట్లు అనేవి చేయించుకుంటే ఎంత మోతాదులో రసాయన ఎరువులు ఫర్టిలైజర్స్ పాత్ర ఉంటుందని అవి తెలుసుకుని దానికి అనుగుణంగా వ్యవసాయం చేసుకుంటే తిరిగి మన భూమాతను మనం సమృద్ధిపరచుకుంటాం. దాంతోపాటు వచ్చేటువంటి జనరేషన్ కూడా మనం కాపాడుకుంటాం. మనం తినేటువంటి అధిక వ్యవసాయ వరిలో మనకి అధిక నాణ్యత కలిగినటువంటి
భారతదేశంలో 70% ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. ఈ 20వ శతాబ్దంలో వ్యవసాయంలో నూతన పద్ధతుల వలన జనాభా పెరుగుదలకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయమైనటువంటి పెరుగుదల రావడం జరిగింది. ఈ పెరుగుదల అధిక దిగుబడినిచ్చేటువంటి వంగడాల రూపకల్పనకు, సాగునీటి వినియోగం, రసాయన ఎరువులు వేయడం, సస్యరక్షణ మందులు వాడకం, యాంత్రీకరణ మరియు ప్రభుత్వ ప్రోత్సాహాల వలన ఇది సాధ్యమైనది. కాబట్టి పంటల దిగుబడి పెరిగినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నది. వీటిలో ముఖ్యంగా సహజ ఎరువులను తరుగుదల వలన వ్యవసాయ ఉత్పాదకత క్రమేపీ తగ్గడం, ప్రకృతి సమతుల్యతను లోపించడం, భూమి ఎప్పటికెప్పుడు నిస్సారమవడం, వాతావరణం కాలుష్యం కావడం, సారవంతమైనటువంటి నేల కోతకు గురి కావడం ద్వారా భూగర్భ జలాలు అడుగండటం మరియు కలుషితం కావడం ద్వారాను, పెరుగుతున్న ఉత్పత్తుల ఖర్చులు విపరీతంగా పెరుగుట వలన పురుగు మందుల అవశేషాలు పంట ఉత్పత్తుల్లో ఉండిపోయి నాణ్యతాపరమైనటువంటి సమస్యలు తలెత్తడం, వ్యవసాయ కూలీలు వలన వలసపోవడం మొదలగునవి ఈ యొక్క ప్రధాన సమస్యలుగా చూపించడం జరుగుతున్నది. పై సమస్యలను అధిగమించడానికి ప్రకృతికి అనుకూలమైనటువంటి తక్కువ ఖర్చుతో కూడినటువంటి ఈ సుస్థిర వ్యవసాయాన్ని అవలంబించవలసిన అవసరం ఎంతగానో ఉంది. రాబోయే తరాల అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడమే ఈ యొక్క సుస్థిర వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. ఈ స్థిరమైన ఉత్పాదకతను సాధించడానికి సహజ ఎరువులు, సహజ మరియు సహజ వనరులు సమర్థవంతంగా వినియోగించుకున్నప్పటికి వాటి ఉత్పాదకతను 10 కాలాల పాటు కాపాడుకోవడం ఎంతైనా అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షణను కాపాడుకోవడం, సామాజిక భద్రతతో పాటుగా ఉత్పత్తిదారులకు మరియు వ్యవసాయ కూలీలకు, వినియోగదారులకు, సిద్ధాంత రూపకర్తలకు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం కూడా కల్పించడమే ఈ సుస్థిర వ్యవసాయం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ యొక్క వ్యవసాయంలో సుస్థిరతను ఒకే రోజులో సాధించలేము కనుక ఇది ఒక దీర్ఘకాలికంగా ప్రయాణం కొనసాగుతుంది. ఈ సుస్థిరతను సాధించడానికి వ్యవసాయదారులతో పాటుగా కూలీలు, ఒక ప్రణాళిక రచించేవారు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు, వినియోగదారులు కూడా పాల్పంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే వ్యవసాయంలో ఈ సుస్థిరతను సాధ్యమవుతుంది. ఈ వ్యవసాయంలో సహజ వనరులైనటువంటి నేల, నీరు, వృక్ష సంపద, గాలి, ఇంధనం యొక్క ఉత్పాదకతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. వ్యవసాయంలో నీటి సమర్థతను వినియోగించుకోవాలి కాబట్టి కాలువల క్రింద నీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం కుదరదు. కాలువలు మొదట్లో కావాల్సినటువంటి దానికన్నా ఎక్కువ నీటిని వాడటం వల్ల నేల చవుడుగా మారుతుంది. కాలువల క్రింద వరికి బదులుగా ఆరితండి పంటలు పండించాల్సినటువంటి అవసరం కూడా ఎంతో ఉంది. సూక్ష్మ సేద్య పద్ధతులను పాటించి నీటిని సమర్థవంతంగా పంటలకు అందించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి రైతులు తీసుకోవాల్సినటువంటి ముందుగా జాగ్రత్తలు. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించడం మరియు మురుగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో దరువు విధానాన్ని పాటించి మురుగునీటిని తీసివేసి ఆ నీటిని కొంత విస్తరణలో చేరేటట్లు చేసుకుంటే కొంతవరకు లాభదాయకంగా ఉంటుంది. అటువంటి ప్రాంతాల్లో సాధారణంగా పంటలు కాకుండా పశుగ్రామ పంటలు లేదా అటవీ వ్యవసాయం చేయాల్సినటువంటి నేలలు తయారవుతాయి. వివిధ పంటలను నత్రజని రసాయన ఎరువులు విరివిగా వాడినట్లయితే అవి నైట్రేట్ రూపంలో నీటికి చేరతాయి. విచక్షణారహితంగా సస్యరక్షణ మందులు వాడితే అవి కూడా నీటిలోనికి చేరతాయి. అందువలన సాగునీరు కలుషితమై వ్యవసాయానికి ఉపయోగకరం కాకుండా పొందుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి సమగ్ర ఎరువుల యాజమాన్యం మరియు భారత ప్రభుత్వం కూడా ఈ పద్ధతులను పట్టి ఎక్కువ ప్రోత్సాహాలను కల్పిస్తుంది. ఈ పంట సాగు చేసే క్రమంలో అడవులను నరికివేసి ఆయా ప్రాంతాల్లో పంటలు పండించడం జరుగుతున్నందు వల్ల వృక్ష సంపదతో పాటు వన్యప్రాణులు స్థావరాలు తగ్గిపోతున్నాయి. భూమి మీద వృక్ష సంపద తగ్గడం, నేల కోతకు కూడా పెరగటం, వీటితో పాటు మట్టి కట్టుకొని పోయి ఒండ్రు చేరటం వలన వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది. వన్యప్రాణుల సంరక్షణ మరియు జీవ వైవిధ్యం కాపాడుకోవడానికి వృక్ష సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. ఈ సుస్థిర వ్యవసాయంలో భాగంగా సేంద్రీయ వ్యవసాయాన్ని కొంతమంది వ్యవసాయదారులు అనుసరిస్తున్నారు. ఇందులో సేంద్రీయ ఎరువులు వాడటం, కలుపు మందులు కూడా కాకుండా యాంత్రీకరణ పద్ధతుల ద్వారా కలుపును నివారించుకోవడం, చీడపీడల నివారణ, జీవ నియంత్రణ పద్ధతులు అవలంబించుతారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణే కాకుండా భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రసాయన అవశేషాలు లేని పంటల ఉత్పత్తులను పండించటం ఇప్పుడున్నటువంటి రైతాంగం ఎంతగానో ఆసక్తి చూపిస్తుంది. సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో సాగు చేసే రైతులు తమ పైరులు బాగా ఉన్నప్పటికీ దిగుబడులు గణనీయంగా పెరగటం లేదని ఎంతగానో బాధపడుతూ ఉంటారు. కానీ ఆ యొక్క దిగుబడి లేకపోయినప్పుడు కూడా వచ్చినటువంటి దిగుబడితోనే ఎక్కువ ఆదాయం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా దిగుబడులను తగ్గకుండా ఉండాలంటే సమతుల్య పద్ధతులను అవలంబించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కొన్ని క్లస్టర్లు గ్రామాల రైతు ప్రకృతి వ్యవసాయం ద్వారా వ్యవసాయ శాఖ మరియు ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విద్యాలయం వారు వారి పర్యవేక్షణలో కొన్ని పంటలను పండించుతున్నారు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఆహార భద్రత, సుస్థిరత వ్యవసాయం ఎంతో అయినా అవసరం ఉంది. మన ప్రభుత్వాలు సుస్థిర వ్యవసాయాన్ని అవలంబించుకున్నటువంటి రైతులను ప్రోత్సహించి సహజ వనరులైనటువంటి నేల మరియు నీటి భద్రతను కాపాడుకోవడానికి దోహదపడాలి. అందువల్ల ప్రభుత్వాలు కొత్త ప్రణాళికలు ఎప్పటికప్పటికి రచించి రైతులకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఒక విధానం ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క భూసార పరిరక్షణ కోసం ఉద్దేశించినటువంటి పిఎం ప్రణాళికలో భాగంగానే 91.2 అను రేడియో వారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మరియు రామగుండం పట్టణంలో వారు ఈ యొక్క ప్రోగ్రామ్స్ ని రైతుల గురించి చేయడం జరుగుతుంది. ప్రోత్సాహం గురించి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన రైతులందరూ సద్వినియోగం చేసుకుంటారని తెలుపుతున్నాం.